స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఆశ్చర్య కార్యాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిజముగా ప్రభు, 6 సంవత్సరాలుగా అనుదినము ప్రభు అన్ని సహవాసాలు ఆరాధించడానికి మీరు కృప చూపించారు. అన్ని చేయగలుగుతా ఉన్నా, బైబిల్ స్టడీ చేయలేకపోతా ఉన్నాము అన్న ప్రభు పరిస్థితిని ఎరిగి సోమవారము గురువారము ప్రత్యేక రీతిలో బిల్డ్ బైబిల్ స్టడీ అండ్ యాక్టివ్ బైబిల్ స్టడీ ఇచ్చారు. అందులో కేవలం కొద్ది మంది, 50 మంది కంటే తక్కువ మంది జాయిన్ అవుతా ఉన్నారు. 212 సహవాసాలకు వాక్యాన్ని వినటం కాదు, వాక్యాన్ని అధ్యయనం చేయటం మీరు నేర్పాలనుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ 1 అవర్ బైబిల్ స్టడీ అన్ని సహవాసాలు ఇంప్లిమెంట్ చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి గైడ్ లైన్స్ ని బట్టి మీకు వందనాలు. నిన్నటి దినమందు అన్ని స్త్రీల సహవాసాల్లో ఎంతో చక్కగా బైబిల్ స్టడీస్ జరిగాయి. మీరు సహాయం చేశారు, మీరు బలపరచడానికి ఇష్టపడ్డారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సాయంత్రం జిల్లాల ఆరాధనలో కూడా బైబిల్ స్టడీ చక్కగా జరగడానికి కూడా మీరు ఎంతో కృప చూపించారు, మీకు వందనాలు. అయినా ఇంకా కొద్ది మంది ఎట్లా జరిగించుకోవాలో అర్థం కాకుండా ఉండగా మా సంభాషణ, మా ప్యాటర్న్, ఈ మోడల్ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన వారికి ఎట్లాగా బైబిల్ స్టడీని చేసుకోవాలో నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18-25 వచనాల్లో మీరు రాయించిన లేఖన సత్యాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మా సంభాషణ వచ్చిన వారందరికీ ఉపయోగకరంగా మీరు మార్చమని ఆ టీమ్ గా ఫామ్ అయిన 8 మందిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువు మీకు వందనాలు. మీ మధ్యాహ్నం వార్ష ప్రార్థన, సాయంకాలం వెటనరీ యూనివర్సిటీ నూతన సహవాస ప్రతిష్ట ప్రార్థన, ప్రభువా మరి సాయంకాలం దూర ప్రాంతము అనంతపురం హిందూపురం ప్రయాణం ప్రభు కృప చూపించి మనం వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామములో మరొకసారి వందనాలు. టైనింగ్ టీమ్ 8 మందికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం దీని మీద వ్యాఖ్యానం, మీరు చదివిన వాక్యాల మీద వ్యాఖ్యానం చేసేసారు. మీరు వ్యాఖ్యానం చేసిన దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే, ప్రశ్నలు ఉంటే మాట్లాడమన్న దాని మీద కూడా అందరూ మాట్లాడగలిగారు. కాబట్టి మనం ప్రశ్నలు కూడా ప్రారంభించాం. ప్రశ్నలు ప్రారంభించినప్పుడు ప్రాముఖ్యంగా యోసేపు పేరు దగ్గర ఒక ప్రశ్న శ్రీకాకుళం శేఖర్ రేజ్ చేశాడు. అక్కడేమో ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని 22వ వచనంలో దూత యెషయా గ్రంథం 7:14లో ఉంది. కానీ యేసు అని పేరు పెట్టమని ఇక్కడ దేవదూత చెప్పాడు. యేసు అని పేరే పెట్టారు, మరి ఇమ్మానుయేలు పేరు ఎందుకు పెట్టలేదు అన్నది ప్రశ్న. ఆ చక్కటి ప్రశ్నకు మీరందరూ కూడా సమాధానాలు చెప్పగలిగారు. అందులో యేసు అన్న పేరే కాదు, ఇమ్మానుయేలు అన్న పేరే కాదు. యెషయా గ్రంథం 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి అని పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఇమ్మానుయేలు పేరు ఉంది, యేసు అని పేరు ఉంది. ఇక్కడ యేసు అని పేరు పెట్టబడింది, ఇమ్మానుయేలు పేరు కూడా యేసుక్రీస్తు ప్రభు పేరే. మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అన్నాడు అని మనం ఆ ప్రశ్నకు సమాధానాన్ని చక్కగా మీరే టీం సభ్యులు చెప్పగలిగారు. అట్లాగే 2వ ప్రశ్న, మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం ద్వారా నీతిమంతులు అవుతారు, కానీ యోసేపు నీతిమంతుడు అని రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా ఎట్లా నీతిమంతుడు అయ్యాడు అన్నది కూడా ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నేను నీతిమంతుడని కాదు. మనం ఇక్కడే దాన్ని లూకా సువార్త 10:6 నుంచి మీరు సమాధానం చెప్పగలిగారు. యొక్క 8 కూడా దేవుని సకల విధుల ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులు, దేవుని కట్టడలను అనుసరించే వారందరూ నీతిమంతులు. అలాగా దేవుని మాటను పాటిస్తూ కట్టడలను అనుసరిస్తున్నాడు కాబట్టి యోసేపు నీతిమంతుడు అని మనం సమాధానం చక్కగా చెప్పగలిగారు. తన ప్రజలు అని రాయబడింది ఇక్కడ. తన ప్రజలు అంటే 21వ వచనం, తన ప్రజలను ఆయన రక్షిస్తాడు. తన ప్రజలు అంటే ఇస్రాయేల్ ప్రజలేనా అన్నట్టుగా కూడా మనం క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఇస్రాయేల్ ప్రజలే తన ప్రజలు అంటే ఇక్కడ ఉంది. కానీ ఇదే ఈ పుస్తకం 20వ అధ్యాయానికి వచ్చేసరికి సమస్త జనులను అన్నాడు. అపొస్తలుల కార్యాలు గ్రంథం 10వ అధ్యాయంలో యేసు అందరికీ ప్రభువు అంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. కాబట్టి ఆయన ఇస్రాయేల్కి యూదులకే కాదు, రక్షణ అందరికీ అని. ఇస్రాయేలీలు ఉన్నారు, అందరూ అన్ని జనులు కూడా ఇందులో ఉన్నారు, తన ప్రజలు అన్న మాట దగ్గర కూడా మీరు కోట్ చేయగలిగారు. మనం ఇంకొక క్రిటికల్ క్వశ్చన్ కూడా డీల్ చేశాం ఇక్కడ. 18వ వచనంలో ఆమె గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త. అది పరిశుద్ధాత్మ దేవునకు పురుషుడిగాను మరి అని ఒక స్త్రీగాను చూడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మరియకు కూడా తండ్రి, యోసేపుకు తండ్రి, ఆయన సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఆయన నిర్మించాడని ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మీరు కోట్ చేశారు, 5వ అధ్యాయం 10వ అధ్యాయం అనుకుంటా కోట్ చేశారు. సృష్టికర్త అన్న విషయాన్ని కోట్ చేశారు. మనం చక్కటి డిస్కషన్ చేయగలిగా. ఒకసారి టీం సభ్యులు 8 మందిలో ఎవరైనా ఒకరు ఈ 8 వచనాలను కథారూపంలో మీరు చెప్పగలిగితే ఫర్దర్ క్వశ్చన్స్ మనం తీసుకుందాము. మన బైబిల్ స్టడీలో భాగంగా ప్రశ్నలు అయిపోతే మనం కాంటెక్స్ట్ ను చూస్తాము, తర్వాత అప్లికేషన్ చూస్తాము, దాంతో మనం ముగించుకుంటాం. మిగతా ప్రశ్నకు వెళ్ళడానికి ముందు ఎవరైనా ఒకరు టీం సభ్యులు స్టోరీ రూపంలో చెప్పాలి 8 వచనాలని.
యేసు ప్రభు వారు ఎలా జన్మించారు అని ఎలా మొదలు పెడతారన్నా, ఆయన తల్లి అయిన మరియమ్మ యూసెఫ్కి ఎంగేజ్మెంట్ ప్రదానం అయింది. వాళ్ళిద్దరు ఇంకా ఒకటి కాకముందు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతిగా ఉన్నారు. ఈ సంగతి యూసెఫ్ గారికి తెలిసింది. తెలిసినప్పుడు ఆమెని వదిలేయాలనుకున్నారు. కాకపోతే ఆమెని అందరిని అవమానించకుండా రహస్యంగా వదిలేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదనుకుని రహస్యంగా వదిలేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు దేవదూత స్వప్నం ముందు ఆయనకి కనపడి చెప్తది, దావీదు కుమారుడ యోసేపు నీ భార్య మరియం ఉంది కదా, ఆమె గర్భవం ధరించింది మనుషుల వల్ల కాదు పరిశుద్ధాత్మ వలన. సో నువ్వు భయపడమాక, ఆమెను చేర్చుకోవడానికి ఆలోచించమాక అని చెప్పినప్పుడు అది స్వప్నంలో ఆయనకు కనిపిస్తుంది. ఇక ఆయన ఇంకా ఆ దేవదూత చెప్తుంది ఈయన పరిశుద్ధాత్మ దేవుడు వలన ఆమె గర్భధరించింది, పుట్టబోయే బిడ్డ దేవుడి కుమారుడు, ఆయన ప్రజల నుంచి వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతారు. తర్వాత యెషయా ప్రవచించినట్టు కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటది ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని చెప్పారు కదా, ఈ బాబు నుంచే చెప్తున్నారు అని దేవదూత స్వప్నమందు యోసేపు కి చెప్పినప్పుడు అదంతా యోసేపు వింటారు. తర్వాత యోసేపు నిద్ర మేల్కొని దేవదూత ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకుని సో మరియమ్మని బట్టి ఆయనకున్న అనుమానాలన్నీ పోతాయి కాబట్టి ఆమెను చేర్చుకుంటారు. నెలలు నిండి బాబు పుట్టేంత వరకు యోసేపు గారు మరియమ్మని ఎరగకుండా ఆమెకు దూరంగానే ఉంటారు. బాబు పుడతారు, ఆ బాబుకు యేసు అని పేరు పెడతారు. థ్యాంక్
యూ. చాలా చక్కగా స్టోరీ రూపంలో 8 వచనాలు వివరించిన సోదరి కృపా బెనర్జీకి వందనాలమ్మా. రైట్, మనం ఫర్దర్ క్వశ్చన్స్ మీకేమైనా టీం సభ్యులకుంటే మీరు మాట్లాడండి, వాటిని మనం డిస్కస్ చేయొచ్చు. ఫర్దర్ గా ఏమన్నా ఉంటే మీరు మాట్లాడితే డిస్కస్ చేయొచ్చు. అట్లాగే పార్టిసిపెంట్స్ కి మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. చాట్ బాక్స్ లో మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే మాత్రం చాట్ బాక్స్ లో మీరు అడగొచ్చు. ఖచ్చితంగా చాట్ బాక్స్ లో మీరు అడిగిన దానికి సమయాన్ని బట్టి మేము డిస్కస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సజీవ నీకు ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, శిష్యుల టీచర్ గారు మాట్లాడండి.
ప్రభు దూత వచ్చి కలలో మాట్లాడిందని విన్నాం కదా. చాలా సార్లు యోసేపు కి దానియేలుకు ఇట్లా, దానియేలు కాదు అక్కడ ఉన్న రాజుకు ఇట్లా చాలా మంది కలవడ్డప్పుడు డైరెక్ట్ గా కలవడ్డదనే వృత్తం. ఇక్కడ దూత వచ్చినట్టు వృత్తం కదా. అయితే ఈ గాబ్రియేలు మికాయేలు అట్లాంటి దూతల్లాగా తీసుకోవచ్చా, లేదా దేవుడే కనిపించినట్టు తీసుకోవచ్చా, దీని మీద కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలని.
సుశీల టీచర్ గారు కలలో స్వప్న మందు దేవదూత అని రాయబడ్డప్పుడు మనం దేవదూత అన్నప్పుడు దేవదూతగా తీసుకోవాలా దేవుడిగా తీసుకోవాలా అని అంటున్నారు. అక్కడ దేవదూత అని ఉన్నప్పుడు మీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందమ్మా? అక్కడ స్పష్టత ఉంది కదా దేవదూత.
నిన్న అంతా అయిపోయిన తర్వాత మా సవసల జీవన్ బ్రదర్ రెడ్ చేసిండు, ఇంకో డౌట్ కూడా రెడ్ చేసిన తర్వాత నేను దేవుడిగా తీసుకోవాలనే అనుకున్నాం. కానీ నేను కొంచెం క్లియర్ గా ఏమన్నా అత్తది ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత బ్రదర్ రెడ్ చేసిండు.
జనరల్ ఏమవుద్ది అంటే మనవాళ్ళు చాలా సార్లు ఆత్మీయార్థాలకు వెళ్తారు, లేకపోతే అక్కడ ఉన్నా సరే వీళ్ళు వేరేగా తీసుకుంటా ఉంటారు. వాళ్ళని కరెక్ట్ చేయాలి గాని మీరు దాన్ని తీసుకొచ్చి మా దగ్గర అడిగితే ఎట్లాగా? సరే, అక్కడ దేవదూత అని ఉన్నాడు కాబట్టి దేవుడిని తీసుకువచ్చా అంటే అది మనం దానికోసం టైం ఇన్వెస్ట్ చేయలేము. ఎవరైనా ఒకరు మాట్లాడండి శిష్యుల టీచర్ అడిగిన ప్రశ్నకు.
అది దేవదూతేనా? లూకాసు వార్తలో దేవదూత గాబ్రియేల్ అని కూడా రాశారు కదమ్మా.
థ్యాంక్ యూ. తన లూకాసు వార్తలో ఆ దేవదూత పేరు కూడా రాయబడింది. అక్కడ గాబ్రియేల్ దేవదూత అన్న మాట కూడా తను కోట్ చేస్తున్నారు. రిఫరెన్స్ చెప్పామా కృప? ఒకటి ఇరవై ఆరు. సుశీల టీచర్ గారు ఏమన్నా ఉపయోగపడిందా?
ఓకే బ్రదర్.
రైట్ అమ్మా, నిన్న జిల్లాలో డిస్కస్ చేసినప్పుడు కొన్ని చక్కటి ప్రశ్నలు కూడా వచ్చాయి. అదేమైనా మీరు మీ జిల్లాలో డిస్కషన్ లోకి వచ్చినవి ఈ డిస్కషన్ లో అవసరం అని అనుకుంటే మంచి ప్రశ్నలు మీరు మాట్లాడవచ్చు. మొదటిసారి బైబిల్ స్టడీ కాబట్టి కొంత సిల్లీగా మాట్లాడుంటారు. ఆ సిల్లీగా మాట్లాడిన వాటిని మీరు ఇక్కడ తీసుకొచ్చి మనకున్న కొద్ది టయాన్ని మనం వాడలేం, అది కొంచెం మీరు గమనించాలి. మిగతా టీం సభ్యులు ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఈ ప్యాసేజ్ ని అర్థం చేసుకోవడానికి? మంచి ప్రశ్నలు ఏమైనా ఉంటే, మంచి ప్రశ్నలు అర్థం కాని ప్రశ్నలు అడగొచ్చు, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఇది 1 అవర్ బైబిల్ స్టడీ, దీన్ని మధ్యలో మీరు టైం తీసుకుని ఆల్రెడీ మీకు లాస్ట్ బుధవారం జరిగింది, 2 డేస్ గ్యాప్ వచ్చింది. ఇందులో మీరు ఏమైనా స్టడీ చేస్తుంటే ప్రశ్నలు మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. టీం సభ్యులకు ప్రశ్నలు ఏమీ లేవు అని భావిస్తా ఉన్నాను. ఆడియన్స్ కూడా చాట్ బాక్స్ లో ఏమి పెట్టలేదు కాబట్టి ప్రశ్నలు లేవు అని భావిస్తా ఉన్నాము. కృపానందం సీఏ గారు ఒక ప్రశ్న రేజ్ చేశారు. యోసేపుకి మరియా ప్రెగ్నెంట్ అని ఎలా తెలిసింది అని ఎలా అని నిన్న మా సహవాసంలో అడిగారు. ఓకే, యోసేపుకి మరియా ప్రెగ్నెంట్ అని ఎలా తెలిసింది? సరే, దీని మీద ఏమైనా మాట్లాడతారా టీం సభ్యులు? మేబీ మనం లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఉన్న ఆ స్టోరీని కూడా దీనికి రిఫర్ చేయాల్సి వస్తుందేమో. మనం చాలా సార్లు ప్రశ్నలు మతీ సువార్తల ప్రశ్నలకు లూకాసు వార్త మొదటి అధ్యాయము జన వృత్తాంతం నుంచి తీసుకొస్తా ఉన్నాం. అక్కడ ఏమన్నా ఉన్నా రిపోర్ట్ చేయొచ్చు.
యాక్చువల్లీ మరియా గారే చెప్పుంటే సాలరీ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఇక నాకు తెలుసు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నా ఉద్దేశం మరియా గారు చెప్పుంటే
అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవదు అక్కడ రాయబడకపోతే ఇక మనం ప్రిజెన్స్ లోకి వెళ్తాం ఎలా జరిగి ఉండొచ్చు అని కాంటెక్స్చువల్ క్వశ్చన్ అది
సార్ అంటే ఆన్సర్ లేదు కాబట్టి నేను ఆదేశం చెప్పాను మరి
లేదు కాబట్టి అభిప్రాయాలు చెప్పచ్చు మరి అమ్మే చెప్పుంటుంది అందరికి మరి అమ్మే చెప్పింది అన్నది ఒక అభిప్రాయం ఓకే ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడచ్చు జనరల్ గా ఏమంటామంటే అక్కడ ఉంటే ఇలా జరిగింది అని మనం ఖచ్చితంగా చెప్తాం అక్కడ లేనప్పుడు ఇక మనం దగ్గరగా ఇలా జరిగి ఉండొచ్చు ఇది బెటర్ గా ఉంది అన్న అభిప్రాయాలు చెప్పగలం తన అభిప్రాయం మరి అమ్మే చెప్పుండొచ్చు అన్నది తన అభిప్రాయం చెప్తున్నాడు సామ్య శ్రీకాంత్
56వ వచనం లూకాసువార్త 1:56 ఎలిజబెత్ తో ఈవిడ 3 మంత్స్ అక్కడ ఉంది సార్ ఆ 3 మంత్స్ అక్కడ ఉంట 3 మంత్స్ పరిస్థితి ఎట్లా ఉంటుందో అందరు తెలిసిన విషయమే అది వాంతులు అవటం గాని ఆ ప్రెగ్నెన్సీ ఫీల్స్ కానీ అన్ని తెలుస్తాయి కాబట్టి ఆ విషయం ఆయనకే కాదు అందరికి కూడా తెలిసే అవకాశం ఉందని అనుకుంటున్నాను
ఇక్కడ తను మాట్లాడేది ఏంటంటే వెంటనే ఆమె చెప్పిందని కూడా కాదు కానీ ఎట్లాగా 3 నెలలు అక్కడ ఉంది 3 నెలల తర్వాత మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సింప్టమ్స్ శరీరంలో మార్పులు అన్ని కనిపిస్తూ ఉంటాయి తెలిసిపోతుంది చెప్పు కూడా ఉండొచ్చు చెప్పకుండా కూడా తెలిసిపోతుంది అని చక్కగా వాక్యాన్ని శ్రీకాంత్ కోట్ చేస్తున్నాడు బాగుంది తర్వాత ఉదయబాబు సీఏ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు నీతిమంతుడు ఒకడు లేడు అన్నారు అని ఉంది కదా యోసేపును నీతిమంతుడు అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న ఆయన అడిగారు దానికి ఆల్రెడీ లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని కోట్ చేశారు లాస్ట్ బైబుల్ స్టడీలో ఎట్లాగా యేసుక్రీస్తు ప్రభువుకు ముందటి కాలంలో నీతిమంతుడిని ఎంచాలి అంటే దేవుని మాటలు పాటించేవారు నీతిమంతులు అవుతారు 6వ వచనంలో రాయబడ్డ మాట టీం సభ్యులు ఒకసారి చదువుతారా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి
సార్ వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతివంతులై ఉండేది
దేవుని దృష్టికి నీతిమంతులు ఎట్లాగవుతున్నారు ఎలిజబెత్ జకరి ఎట్లా అయ్యారు అన్న మాట దగ్గర దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులు నీతిమంతులు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేశారు అన్న మాట ఉంది అలాగని చెప్పి అబ్రహాము నీతిమంతుడు నోవాహు నీతిమంతుడు అక్కడ శేషం కోసం కాకుండా అందరూ దేవుని వాక్యాన్ని తప్పిపోతున్నారు ఈవెన్ ఆ వాక్యం దగ్గర నీతిమంతులు కారు అన్న మాట దగ్గర రోమీకు రాసిన పత్రికలో రాయబడ్డ మాట ఏంటి రోమా పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ప్రవచనమే అక్కడ ప్రవచనం ఏంటి 12వ వచనం అందరూ త్రోవ తప్పి అన్న మాట రాయబడింది దేవుడు చెప్పిన ఆజ్ఞలు దాటేస్తున్నారు వీళ్ళు దాటతలేదు కట్టడలు పాటిస్తున్నారు కాబట్టి నీతిమంతులుగా తీసుకోవచ్చు అని లాస్ట్ వీక్ మనం చదివాం ఈవెన్ 20వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు అప్పుడు నీతిమంతుడికి ధర్మశాస్త్రమే ప్రామాణికం ధర్మశాస్త్రం నీతిమంతులుగా సంపూర్ణులుగా చేయడానికి పూర్తిగా చేయలేకపోతున్నారు కానీ యోసేపు నీతిమంతుడని పరిశుద్ధాత్మ దేవుడే రాయిస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రామాణిక నీతిమంతుడు అన్నప్పుడు మనం వాక్యాన్ని దేవునికి భయపడి దేవుని మాటలు గైకొనేవారు నీతిమంతులు అని ఇక్కడ తీసుకువచ్చాయని గతంలో డిస్కస్ చేశాం
అట్లాగే ఇక్కడ మిగతా వాళ్ళు మీరు గ్రూప్ సభ్యులు అంతగా మాట్లాడతలేరు కానీ టీమ్ సభ్యులు చక్కగా మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఇందాకలు అడిగిన ప్రశ్నకు శ్రీకాకుళం శేఖర్, మేబీ శేఖర్ నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నీలిమయ శేఖర్ పోర్షన్ నువ్వు డిస్కస్ చేయొచ్చు. తను లేనట్టుంది. స్వరూప సిస్టర్, జ్యోతి సిస్టర్ తను కొత్త అనిపించింది, నువ్వు లైన్ లోకి రావచ్చు. ఇప్పుడు నిద్రలేసావా? అట్లాగే అట్లాగే, హ్యాపీ బర్త్డే బేబీ. కొంచెం లేట్ గానే ఎక్కువసేపు పడుకోవాలి, ఆరోగ్యం మంచిది.
మిషన్ ప్రేయర్ పాయింట్స్ రెడీ చేసారు, చాలా లేట్ అయిందన్నా మీకు.
అర్థం కాదు. అయితే నువ్వు 22 వచ్చిన నీ పోర్షన్ లోనే నువ్వు మాట్లాడాలి. సరే, శేఖర్ తను తను కోట్ చేస్తుంది ఏంటంటే, లూకాసు వార్త 2:39 వచ్చిందని కోట్ చేశాడు. 2:39 కోట్ చేసి ఇద్దరు కూడా నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళి, ఒకే ఊరు వాళ్ళు కాబట్టి తెలిసిపోతుంది దాచలేము అని తను మాట్లాడతాడు. ఇద్దరు నజరేతు అనే ఊరు, నజరేతు అనే ఊరు తమ ఊరు అని కాదు.
నీతిమంతుడు దానికి ఆన్సర్ ఏమో సార్.
కాదు కాదు, ఆహా, ఓకే ఓకే. 39 వచనాన్ని ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తం తీర్చిన పిమ్మట. మేబీ ఆయన అది కొంచెం నువ్వు మెసేజ్ లో క్లారిటీ బాబు, ఏ ప్రశ్నకు నువ్వు రిఫరెన్స్ పెట్టావు, 2 ప్రశ్న వచ్చి పడింది కదా, దాన్ని బట్టి దాని ప్రకారం మేము డిస్కస్ చేయగలుగుతాం. సరే, ఇంకా ఏమంటారంటే, విజయ్ చంద్ర ప్రశ్న అడుగుతున్నాడు. విజయ్ చంద్ర చెప్తున్న భావన ఏంటంటే, కాబోయే భర్త కాబట్టి ఎలాగైనా తెలుస్తుంది అని ముందే విషయం చెప్పింది అని భావన. తను మరియా చెప్పిందని తన సమాధానం తన భావన చెప్తున్నాడు. శ్రీకాకుళం నుంచి శిరీష తన ప్రశ్న అడుగుతుంది, వివాహం కాకముందే భార్య అని ఎలా సంబోధించారు? ఇదేమైనా మాట్లాడతారా, వివాహం కాకముందే భార్య అని సంబోధించకూడదా ఏంటి? అట్లా అడిగింది. మీరేమైనా టీమ్ సభ్యులు మాట్లాడచ్చు.
నేను కామెంటరీలో చదివినప్పుడు యూట్యూబ్ ట్రెడిషన్ ప్రకారము ప్రధానము అని మనం తెలుగులో రాసుకున్నాం, కానీ వాళ్ళది బెత్రోల్ గా అది ఈక్వల్ టు మ్యారేజ్ గా రాశారన్నా. సో వాళ్ళు లీగల్ గా భార్య పడితే వాళ్ళు విడిపోవాలన్నా డివోర్స్ తీసుకోవాల్సిందే అన్నట్టు నేను చదివానన్నా. థ్యాంక్ యూ.
ఈవెన్ ప్రధానమైన తర్వాత విడిపోవాలంటే దానికి కూడా ఎవరు తీసుకోవాలి. ఈవెన్ మన ట్రెడిషన్ లో కూడా, మన ట్రెడిషన్ ఇండియన్ ట్రెడిషన్స్ లో కూడా ప్రధానం అయిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఖచ్చితంగా కొంచెం కష్టమే, అంత సులువుగా కాదు. గొడవ చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఇక ఎంగేజ్మెంట్ అవగానే కాబోయే భార్య, కాబోయే భర్త, భార్య భర్తలు అన్న ఆ పదాలు పిలవటంలో సహజంగా జరుగుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? కృప చక్కగా మాట్లాడింది, కామెంటరీ కోట్ చేయగలిగింది, మీ అభిప్రాయాలు ఇంకొకరు మాట్లాడచ్చు. జనర్ మీ అభిప్రాయాలు ఏమన్నా?
వీళ్ళిద్దరికి ప్రధానం అయినట్టు మాట్లాడతారు, గానీ వివాహం అయింది అనే కాన్సెప్ట్ గురించి ఎక్కడ మాట్లాడరు సార్. దాని తర్వాత వివాహం చేసుకున్న అవకాశం కూడా ఉండొచ్చు, నేను అలా భావిస్తున్నాను.
భార్య అన్న సంబోధన జరగలేదా? మీరేం చేస్తారంటే, ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు మా టైం కొంచెం సేవ్ చేయడానికి రిఫరెన్స్ లు కోట్ చేయండి. ఫలానా వచనంలో ఉంది కదా, ఓయ్ 19 ఉందా స్వామి, 19 ఉంది, ఆమె భర్త అయిన యోసేపు అన్న పదం ఉంది అక్కడ. తర్వాత 20, నీ భార్య అయిన మరియను ఉంది, ఆ పదప్రయోగం ఉంది అక్కడ.
18-19 మధ్యలో వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యండి వచ్చు సార్.
పెళ్లి అయిపోయిందంటవా?
అవును సార్, అవును.
పెళ్లి అయిపోయినప్పుడు ఆయన అనుమానం పడాల్సిన అవసరం లేదు. అంటే పెళ్లి అయిపోయేటప్పటికి తెలిసి కూడా ఉంటది కదా, పెళ్లిలో ప్రెగ్నెన్సీ వచ్చింది లేదా అనేది తెలదా?
ఏమంటావు, పెళ్లి అవ్వలేదని అంటావా మనవు సుశీల?
సిస్టర్ చెప్పిన దాంతో యూద ప్రభుత్వం యూద చట్టం ప్రకారం ఏమైతుందంటే, మనం ఈ ఇన్సిడెంట్ లోనే కాదు ఈ మేరిక విషయంలో కూడా చూసినప్పుడు లేదా అక్కడ ఆచారంలో చూసినప్పుడు ఏంటంటే ఒక అది కమిట్మెంట్ లాగా ఈక్వల్ టు మ్యారేజ్. సో ఈ గ్యాప్ లా మీరు అన్నట్టుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటది అన్నట్టు కష్టంతో కూడింది కానీ ఛాన్సెస్ ఉంటది. ఇది అక్కడ ఆ గ్యాప్ లో వాళ్ళు గమనిస్తూ
ఉంటారు. 24వ వచనంలో తన భార్యను చేర్చుకుని అని 24లో వచ్చింది పెళ్లి చేసుకున్నట్టుగా, అయితే 25వ వచనంలో తప్ప 18, 19లో పెళ్లి అయిపోయింది అన్నది సరిగ్గా సరైన ఆలోచన కాదనిపిస్తుంది. 24, 25లో చేర్చుకున్నాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడని తీసుకోవాలి అంటాను. ఇక్కడ మనకి శిరీష అడిగిన దానికి జనరల్ గా ప్రధానం అవగానే భార్యభర్తలు అని మాట్లాడేస్తారు. ప్రధానమైతే భార్యభర్తలు ఎలా అవుతారు అన్న మాట అంత దానికోసం మన ట్రెడిషన్ లో కూడా ఉంది, యూదా ట్రెడిషన్ లో అది కూడా ఉంది అని ఇక్కడ అర్థమవుతుంది ఈ వాక్యాన్ని బట్టి. దాన్ని మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే, ఇంకా మిగతా ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. అందులో
ఇక్కడ ఇదే సార్ అడిగిన దాంట్లో చిన్న డౌట్ ఏంటంటే, ఈ కన్యక గర్భవతి అయిందనే విషయం ఈయన ఒక్కడే రహస్యంగా తెలిసింది, రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. భర్తకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ విషయం తెలిసే అవకాశం ఉంది కదా సార్, అంటే నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు అనే విషయం ఆయన తెలిసి ఉండొచ్చు. జనాలందరూ తెలిసింది, జనాలందరూ ఏదో చేద్దాం అనుకున్నారు అనే కాన్సెప్ట్ కనపడదు కదా మనకి. ఎక్కడ
అంటే విజయ్ అడిగిన ప్రశ్న మాట్లాడుతున్నావా అనే ప్రశ్న చదవలేదు కానీ మాట్లాడితే వాళ్ళకి ఏమర్థం అవుద్ది? ఇప్పుడు అలాంటప్పుడు అన్నాడు విజయ్ ప్రశ్నలు, అలాంటప్పుడు ఏంటి ఏమర్థం అవుద్ది? ఎలాంటప్పుడు బాబు, అలాంటప్పుడు సీక్రెట్ ఎందుకు విడనాడాలని అనుకున్నాడు అంటే ఏమర్థం చేసుకోవాలి ఆ ప్రశ్న కొంచెం? అలాంటప్పుడు అన్నదే అర్థం కాంది. కొంచెం మీరు అడిగే ప్రశ్నలు వాక్యాలు కోట్ చేయండి, అర్థమయ్యే రీతిలో అడగండి, లేకపోతే మీ ప్రశ్నలు డిస్కస్ చేయబడవు.
నేను మాట్లాడింది భర్త భార్య అనే టాపిక్ దగ్గరే మాట్లాడాను సార్. నెక్స్ట్
భర్త భార్య టాపిక్ దగ్గర ఏం మాట్లాడుతున్నావు?
మళ్ళీ అదే పెళ్లి అయింది, పెళ్లి అయిన తర్వాత తన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేకుండా గర్భం వచ్చింది కాబట్టి సీక్రెట్ గా విడిచిపెట్టాలనుకున్నాడు. కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు
అన్నాడు. ఎక్కడో పాయింట్ మిస్ అయ్యి మాట్లాడుతున్నాడు, పెళ్లి అయింది అన్న మాట. పెళ్లి అయితే తర్వాత వాళ్ళిద్దరికి పర్మిషన్ ఉంటది కలవడానికి. పర్మిషన్ కాదు, బలవంతంగా వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో పెడతారు. పెళ్లి అయిందని ఎట్లా తీసుకుంటాం? ఎవరు ఏకము కాకమునుకు అన్న మాట దగ్గర పెళ్లి కాలేదు, ప్రధానమే అయ్యింది అన్నది ఇక్కడ ప్రధానమైన సత్యం. దాన్ని దాటి వెళ్ళిపోతున్నాను
మాట్లాడు. దేవుడు రాయించారు అక్కడ ఎంగేజ్మెంట్ గురించి రాయించారు, కానీ మ్యారేజ్ గురించి రాయించారంటే రాయించి ఉంటారు. సో అక్కడ ఇది నాకు ఎంతో లేనిది తీసుకుని వస్తున్నారు అనేసి నా భావం సార్. అన్ననే ఏదో
యాక్సెప్టెడ్ అన్నాడు ఆయన, కొంచెం ఏదో చెప్పాడు తను దాన్ని సరి చేసుకున్నాడు. మనం జనరల్ ఏం చేస్తామంటే ఇక్కడ అభిప్రాయాలు సరి చేసుకోవటం, అందరు ఏకాభిప్రాయానికి రావటం, ఏకాభిప్రాయానికి రావడానికి బదులు వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నాలు దిద్దుబాట్లు ఉంటాయి. అయితే నేను పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళే అంటే మాత్రం మీరు బైబిల్ స్టడీలో ఏమీ పొందుకోలేరు. ఇట్లాగా తీసుకోవటం మార్చుకోవటం కొన్నిసార్లు అక్కడ ఉంది తీసుకోకుండా మీ వాక్యాన్ని మీ వాదనని బలంగా వినిపించడం బైబిల్ స్టడీలో మంచి విషయాలు అది. తర్వాత శ్యామల అంటది, ప్రధానం చేయబడ్డ తర్వాత భార్య భర్తలుగా పరిగణింపబడతారు. అయితే వారికి సంవత్సర కాలం ఎడబాటు ఉంచుతారు. భార్య తన తల్లిదండ్రుల దగ్గర, భర్త తన తల్లిదండ్రుల దగ్గర సంవత్సర కాలంలో ఏవైనా ఇబ్బందులు అని కామెంటరీలో ఉన్నది. యూదుల ఆచారం ప్రకారంగా ఆది కాండం 29:21 రాము ఒక వాక్యాన్ని కోట్ చేశాడు. ఆది కాండం 29:21 కోట్ చేసి యూదుల ఆచారం ప్రకారంగా ప్రధానం అయిన వారిని భార్య భర్తలు అంటారని చక్కగా మాట్లాడుతున్నాడు. సూటబుల్ గా ఉంది.
29
ఆగయ్య గారు నువ్వు 29:21 అవ్వడేస్తే నెక్స్ట్ కి వెళ్దాం. ఇది అయిన తర్వాత దానికి వెళ్దాం. యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య వద్దకు పోయినట్లు ఆమె నాకేమో లాభాన్ని అడిగాను. భార్యను సంబోధిస్తా ఉన్నాడు. నీకు పెళ్లి చేస్తానని చెప్పి మామ చక్కగా 7 సంవత్సరాలు ఊడిగిని చేయించుకున్నాడు. ఆ పీరియడ్ లో కూడా నా భార్య అని సంబోధిస్తున్నాడు. దాన్ని కోట్ చేస్తున్నాడు ఆయన. మాట్లాడు సామ్యా.
ఇందాక కృపా బెనర్జీ మాడు అలాగే శ్యామలకు కోట్ చేసినట్టు అంటే కామెంటరీస్ ఏమంటారంటే లూకాసువార్త 15 అధ్యాయంలో ఆ 10 నాణేలు ఇచ్చి అది 1 ఇయర్ పీరియడ్ అంటే ధర్మశాస్త్ర ఆజ్ఞలు అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి, మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆ కండిషన్స్ తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఉంటారని చెప్తారు. సో అది పరీక్ష పీరియడ్ అందుకోసం ఆయన కూడా రహస్యంగా వదిలేసి వెళ్తాడని సార్ అనుకుంటా. అది కామెంటరీలో కూడా ఒకసారి నేను విన్నాను సార్, చదివాను. థ్యాంక్ యూ
సార్. ఏకీభవించాడు. ఇంకా మీరేమన్నా మీరేమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడవచ్చు. టీమ్ సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు. సుశీల టీచర్ గారు మాట్లాడండి.
దీని మీదనే ఈ ఆది కాండం 24:67 కూడా ఈ రిబ్కా విషయంలో నేను మాట్లాడాలనుకుంటా. ఆమె కూడా ఎలియాజరు ప్రధానం చేసి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ మనం పెళ్ళైనట్టు చూడం అంటే అది ప్రాబ్లమాటిక్ గా ఉన్నప్పుడు మాత్రమే వెనక్కి వెళ్తుంది తప్ప, ఇక ప్రధానం చేసిన తర్వాత దాన్ని ఈక్వల్ గా మ్యారేజ్ గా ట్రీట్ చేయడానికి అక్కడ ఆమె విషయంలో కూడా దాన్ని మనం గమనించవచ్చు.
మనం ఇక్కడ ఏం మాట్లాడాలంటే సంఘానికి యేసుక్రీస్తు ప్రభువుకి ప్రధానం జరిగినట్టుగా బైబిల్ మాట్లాడుతుంది. పెళ్లి కుమారుడు ఆయన వధువు సంఘం, భార్య భర్తలు పెండ్లు కుమార్తె ఇలాగే రాయబడుతున్నాయి. భార్య భర్తలు భార్య అని భార్య సిద్ధపడుతుంది భర్తగా, కానీ ఇంకా పెళ్లి అవ్వలేదు, ఆయన 2వ దాఖలోకి తీసుకెళ్లారు. సో ప్రధానం అన్న ప్రాసెస్ లో నుంచే సంబోధనలు భార్య భర్తలు అన్న సంబోధన స్టార్ట్ అవుతుంది. బాగుంది, మీరు ఏకీభవించారు, వాళ్ళకి అర్థమైంది. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ టీం సభ్యులు కాదు కాబట్టి మీరు సాటిస్ఫై అయ్యారా లేదని అడిగే పరిస్థితి నాకు లేదు. మీ ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడచ్చు టీం సభ్యులు. మీకెందుకు నాకు ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఇనీ మా మాట్లాడాలి
అన్న. రాత్రి బైబుల్ స్టడీలో ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారన్న, దానికి ఆన్సర్ ఇచ్చారు కానీ ఆవిడ సాటిస్ఫై అవ్వలేదు. తన ప్రజల నుంచి వారి పాపం నుంచి ఆయన రక్షించింది కనుక ఆయన కేసు అని పేరు పెట్టదు అని. దీంట్లో ఆల్రెడీ నేను మనం డిస్కస్ చేశాము, తన ప్రజలు అని అంటే ఎవరు వస్తారు అని అంటే ఓన్లీ ఇస్రాయేలీలే కాదు అందరూ వస్తారనేది చెప్పామన్నా. ఇది గలతీ 3:29 కూడా కోట్ చేసి చెప్పాము. మీరు క్రీస్తు సంబంధం అయితే ఆ పక్ష ముందు అబ్రహాం యొక్క సంతానమైంది, వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు అని చెప్పేసి. అయితే ఆ సిస్టర్ ఇంకోటి ఏం కోట్ చేశారంటే, మరి అలా అయితే కనాని స్త్రీ విషయంలో వాళ్ళ అమ్మాయికి బాగాలేదని చెప్పేసి అడిగినప్పుడు లేదు నేను అక్కడికి రానని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు కదా, ఆవిడని రిజెక్ట్ చేశారు కదా, నేను ఇస్రాయేలీల కొరకే వచ్చాను రక్షించిన గొర్రెలు అద్దెకే, ఆవిడని రిజెక్ట్ చేసేసారు కదా. సో మరి దాన్ని ఎలా తీసుకోవాలని అంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికే కానీ ఆవిడని రిజెక్ట్ చేయడానికి కాదు. ఆవిడని చివరిగా ఆమె ఫైత్ ను కూడా ఆయన కనపరిచాడు. అమ్మ నీ విశ్వాసం గొప్పది అని చెప్పేసి చెప్పిన ఆవిడకి సిస్టర్ కి సాటిస్ఫాక్షన్ లేదన్నారు. దానికి ఏమన్నా బెటర్ గా ఇంకేమన్నా ఆన్సర్ చేయొచ్చన్నా?
మనం ఏమంటామంటే వెంటనే నిర్ణయాలు ఏం మార్చేసుకోరు,
జనరల్ గా యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న మరొక అభియోగం ఏంటంటే ఈ హైందవ వ్యతిరేకులు క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడే మాట ఆయన అపొస్తల కార్యాల గ్రంథంలో ఉన్న వాక్యాన్ని కూడా కోట్ చేసి పరిశుద్ధాత్మ ఆశయాలు అడుగు పెట్టద్దు అన్నాడు. ఆ సందర్భంలో ఆశయాలు అడుగు పెట్టకుండా ఆపి ఆయన్ని యూరప్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ వాక్యం తీసుకొచ్చి మాట్లాడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన నేను నశించిన ఇశ్రాయేలు వద్దకు మాత్రమే వచ్చాను అన్నాడు కాబట్టి వాళ్ళకే దేవుడు అని మాట్లాడతారు. కనాన స్త్రీ సందర్భాన్ని తీసుకొచ్చి ఈయన కుక్క పిల్లలతోటి అన్యులను మాట్లాడుతున్నాడు అని మాట్లాడతారు. మనం ఏమంటామంటే చక్కగా అక్కడ ఉన్న వాక్యాలు ఉన్నాయి, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో నుంచి సమస్త జనులు అన్నమాట మనం మాట్లాడాలి. అదే అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు అందరికి ప్రభు అన్న మాటలున్నాయి. మనం ముందు ఆయన యూదుల మధ్య ఉన్నాడు, యూదుల కోసం మాట్లాడినా, తర్వాత అందరికి. ఈవెన్ యెషయా 2వ అధ్యాయంలో యూదులు అన్యులకు మధ్య ఉన్న అడ్డుగోడని ఆయనే కొట్టేశాడు. వారు యాక్సెప్ట్ చేయలేకపోయారు కాబట్టి మనం ఏం చేద్దాం అన్నది కుదరదు. మన వరకు మనకి క్లారిటీ వచ్చిందా లేదా, అందరూ ఒప్పుకుంటారంటే కొంత టైం పడుతుంది. వాళ్ళు ఆల్రెడీ ట్రెడిషనల్ గా విన్న విషయాలు, నమ్మేసిన విషయాలు, బోధించిన విషయాల నుంచి బయటకు రావడం టైం పడుతుంది. వెంటనే సూపర్ ఉంది మీ సమాధానం అని చెప్పాల్సిన అవసరం లే, మనకి క్లారిటీ ఉంది కదా, అదే మనం డిస్కస్ చేస్తాం. నీలిమా,
ఓకే అన్న, ఓకే అన్న, నాకైతే క్లారిటీ ఉంది, బట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
రైట్ అన్న, రైట్. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. మీ టీం వాళ్ళు ప్రశ్నలు అడగట్లేదు కాబట్టి నేనే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఆ ప్రశ్నలకు మీరు కొంచెం సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది. నిన్న విజయవాడ బైబిల్ స్టడీలో ఒక సిస్టర్ స్టార్టింగ్ లో ఈ ప్రశ్న అడిగినప్పుడు అయ్యేదో సెన్స్ లేని క్వశ్చన్ లేకపోతే సిల్లీ క్వశ్చన్ అనిపించింది, కానీ చక్కటి కన్క్లూజన్ వచ్చింది. అది ఉదయం అందరికి అర్థం అవుతుంది, మీరేమైనా మాట్లాడితే బాగుంటుంది అన్నది కోసం. దానికోసం ఆవిడ అడిగిన ప్రశ్ననే నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను, మీరు స్పందించి మాట్లాడతారని. ప్రశ్న ఏంటంటే, మన పోర్షన్లో నుంచి యోసేపుకు సంబంధించిన ప్రశ్న, యోసేపుకు సంబంధించిన ప్రశ్న. ఇక్కడ ప్రధానమైన కన్యకగా మరియం చూస్తున్నాము, అందులో ఏమైనా ప్రాముఖ్యత ఉందా? అలా కాకుండా అసలుకి ప్రధానం కాకుండా కూడా ఉంటే ఇంకా బాగుండేది కదా, లేకపోతే ప్రధానం అవటం ద్వారా అక్కడ ఏమైనా దేవుడు చెప్పాలనుకుంటున్నాడా అన్నది ప్రశ్న. ఇక్కడ కన్యక గర్భవతి అవడం అన్నది చూస్తున్నాం, కానీ ప్రధానమైన కన్యక అదేమైనా ఇంపార్టెన్స్ ఉందా, అది ప్రశ్న. దీని మీద ఏమైనా మాట్లాడతారా?
అన్న, యేసు ప్రభు వారు ఓల్డ్ టెస్టమెంట్స్ ప్రకారం ఆయన దావీదు గారి లీనియేజ్ లో రావాల్సి ఉండింది కదన్నా. సో మరియమ్మ యోసేఫ్ కి ప్రదానం చేయబడిన తర్వాత యోసేఫ్ గారు దావీదు లైన్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఇప్పుడు దావీదు లైన్ లోకి వెళ్ళినారు. అట్లా యోసేఫ్ గారి లీనియేజ్ నుంచి, దావీదు గారి లీనియేజ్ నుంచి యోసేఫ్ గారు, యోసేఫ్ గారికి ప్రదానం చేయబడింది కాబట్టి మరియమ్మ కూడా ఆ లీనియేజ్ లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు టైటిల్ గా దావీదు కుమారుడిగా పరిగణించబడతారు కాబట్టి ప్రధానం చేయబడిన తర్వాతే అది, అంటే ప్రధానానికి ఇంపార్టెన్స్ అది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అంటే దావీదు వంశావళిలో రావాలి కాబట్టి ఎందుకు యోసేపునే దేవుడు అంగీకరించాడు అన్న మాట దగ్గర యోసేపు ఒక రీజన్, దావీదు సంతానం చెందినవాడు అని తీసుకోవచ్చు. నా ప్రశ్న, ఎందుకు ప్రధానం అయిన తర్వాత ఆమె గర్భవతి అయింది, ప్రధానంకు ముందే గర్భవతి అవ్వచ్చు కదా అన్నది ఇక్కడ ప్రశ్న.
ప్రధానానికి ముందే గర్భవతి అయితే ఆయన తోటి ప్రధానం కాదు ఫస్ట్ థింగ్, అదొకటి. రెండవది, ప్రధానం అయింది కాబట్టి ఆయన యోసేపు గారు ఆలోచించగలిగారు, అంటే ఐ మీన్ ప్రధానం అయింది కాబట్టి ఆయన ఆమె పట్ల.
నా రిక్వెస్ట్ ఏంటంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడొద్దు, కొంచెం టైం తీసుకొని ఆలోచించి బుల్లెట్ పాయింట్ కింద స్ట్రైట్ పాయింట్ గా చెప్పగలిగితే బెటర్. మీరు మాట్లాడి తడుము కొన్ని నమిలి అంత టైం తీసుకోలేం. మీకు ఏమన్నా ఉంటే దాని మీద కొంచెం టైం తీసుకొని మాట్లాడండి, బాగుంటుంది. మీరు అంత లెంతీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళొద్దు, ప్రశ్నకు డైరెక్ట్ సమాధానాల కింద పాయింట్ వన్ పాయింట్ టూ అట్లా రండి.
అన్నా వందనాలన్నా, నేను రిఫరెన్స్ మర్చిపోను కదా, అంటే పెళ్లికి ముందు ఏ కన్యన్న గర్భం రాలిస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి అనేది ధర్మశాస్త్రంలో ఒక విధిగా ఉంది కాబట్టి, కట్టడిగా ఉంది కాబట్టి. సో అందుకే ప్రదానం చేయబడిన తర్వాత 1 ఇయర్ పాటు, ఇందాక సిస్టర్ కమెంటరీలో కోట్ చేసినట్టు 1 ఇయర్ పాటు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారు. ఆ టైంలో వాళ్ళ శాంక్టిటీని భర్త పరీక్షించే ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే పరిగణించబడతారు అప్పుడు. సో బిఫోర్ దట్ ఎందుకు ప్రదానం చేయబడిన తర్వాత అని అంటే, ప్రదానం చేయబడక మునుపు అని అంటే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి కాబట్టి అలా కాలేదు అన్నట్టు నేను అనుకుంటున్నాను.
అంటే జనరల్ గా ప్రధానమైన తర్వాత యూదా ట్రెడిషన్ లో 1 ఇయర్ పాటు మ్యారేజ్ ఆపుతారమ్మా, అది అంతేనా కేసుల్లో?
కాదమ్మా, అంటే నేను కూడా ఒక కామెంటరీలో చదివానమ్మా. అది ఒకసారి ఆ కామెంటరీ ఒకసారి చదవమంటే చదువుతానమ్మా.
వద్దులేమ్మా, నువ్వు చదువుకొని మాకు కావాల్సిన సమాధానం ఉంటే చెప్పు, మాకు అంత టైం లేదు. మాకు కావాల్సిన పాయింట్ ఉంటే ఆ పాయింట్ లోకి వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చొని చదువుతానంటే అయ్యే పనులు కాబట్టి చెప్పు సామ్య.
జనరల్ గా మ్యారేజ్ కాని వారిని కన్యక అంటారు. ఆల్రెడీ మనం ఇంత డిస్కస్ చేసిన అంటే మ్యారీడ్ ఉంది చరిత్ర చెప్తా ఉంది. ఆదికాండం 3:15 మొదటి వాగ్దానం సార్, అంటే స్త్రీ సంతానానికి యేసుక్రీస్తు ప్రభువులో రావాలి స్త్రీ సంతానం నుంచి. సో ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు స్త్రీ సంతానం అంటే, ఇప్పుడు మరియా గారు మ్యారేజ్ అయింది కాబట్టి స్త్రీగా మనం మాట్లాడచ్చు ఆ ఉద్దేశంతో ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను సార్.
సరే, మీరు చాలా కష్టపడుతున్నారు కానీ మాకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, ఇట్లాగా ఒకవేళ ప్రధానం కాకపోతే ఈమె గర్భవతి అయితే ఇప్పుడు ఎవరు ప్రధానం చేసుకోవాలని, ఎవరు పెళ్లి చేసుకోవాలి, కొంచెం కష్టం. ఆల్రెడీ నీతిమంతుడైన యోసేపుతో ప్రధానమైంది దేవుని ఏర్పాటులో. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు ఒక పాయింట్, నీతిమంతుడు 2 పాయింట్, దేవుడు చెప్తే వినే రకం 3 పాయింట్. ఇప్పుడు అంత ప్రధానమైంది. ఇప్పుడు మరియను దర్శించి దేవుడు ఆమె ద్వారా యేసుక్రీస్తు ప్రభువును తీసుకురాబోతా ఉన్నాడు. కాబట్టి యోసేపు చేర్చుకున్నాడు. ఒకవేళ ప్రధానం కాకపోతే ఇప్పుడు మరియను చేర్చుకొని బిడ్డను సంరక్షించి ఈమెను సంరక్షించి అది కష్టం అవుతుంది కదా. కాబట్టి దేవుని ఏర్పాటులో ప్రధానం చేయబడ్డ తర్వాత ఆమె గర్భవతి అవటం అన్నది మరియకు ప్రొటెక్షన్ ఇవ్వటం, ఆ బిడ్డకు ప్రొటెక్షన్ ఇవ్వటం అన్న దానికోసం ప్రధానమైన తర్వాతే అనుమతించాడు. 2, యోసేపు ఎందుకు అన్నమాట దగ్గర దావీదు వంశం వాడు, యోసేపు ఎందుకు అన్నమాట దగ్గర ఆయన గుణ లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. అది 2 మాటలు, ఆమె వివాహం, ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వడం కొరకు ప్రధానం తర్వాత ఈ కార్యం దేవుడు జరిగించాడు. ఆయన చెప్పాడు దేవదూత తల్లి, ఆయన వివాహం చేసేసుకున్నాడు, ప్రాబ్లం లేదు. అలా కాకపోతే మాత్రం ఆమె ఇప్పటికే నిందలు వేస్తున్నారు, రాళ్ళు ఇచ్చిపోడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇక ఎవరో పెళ్లి చేసుకోలేని పరిస్థితి పంచాయతీలు జరిగితే ఆయన అనంత జ్ఞాని, దేవుడు తన బిడ్డల విషయంలో అన్ని చేస్తాడు కాబట్టి అది మేలు కొరకే ప్రధానం తర్వాతే ఇలా జరిగింది అని డిస్కషన్ వచ్చింది. అది కొంచెం ఉపయోగకరంగా అనిపించింది. తర్వాత ప్రశ్న ఏంటంటే, మరి ఎంతో మంది స్త్రీలు ఉండగా మరియను దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి తల్లిగా ఎంపిక చేసినప్పుడు మరియను మరియను పరిశుద్ధ కన్యక అని మనం ఒప్పుకున్నాము. ఆర్సియన్ సహోదరులు ఒక మెట్టు ముందుకెళ్లి, ఒక మెట్టు కాదు, ఆమెను ఆమె ద్వారానే ప్రార్థన చేస్తున్నారు, ఆమెను దేవత చేశారు. కాబట్టి ఇంతమంది స్త్రీలలో ఆమెనే దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుకి తల్లి అయినప్పుడు ఆమెను దేవతగా చూడడం మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది ప్రశ్న.
యాక్సెప్ట్ చేయకూడదన్నా, మరియమ్మని దేవతగా చూడడం, ఆమెను ఆరాధించడం మనం యాక్సెప్ట్ చేయకూడదు.
నువ్వు అలాగే అంటావని తెలిసే నేను ముందు ఇంత కామెంటరీ చెప్పాను. ఎంతమంది స్త్రీలలో ఆమెనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేయవు అని అడుగుతాను. కొంచెం నువ్వు వివరణ చెప్తే బాగుంటుంది, లేకపోతే ఏమన్నా పాయింట్స్ మాట్లాడితే బాగుంటుంది.
అంటే మరియమ్మ గారు పరిశుద్ధురాలు కాబట్టి వాళ్ళు ఆమెను పూజిస్తారన్న, యేసు ప్రభువుని తీసుకొచ్చింది భూమి మీద. కానీ ఆమె అట్లా కన్యకగా ఉండిపోలేదు కదన్న. తర్వాత యోసేపుతో ఆమె నలుగురు మగపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా కనింది. తర్వాత ఆమె కూడా అందరికి,
ఓకే, తర్వాత ఆమె పిల్లల్ని కనింది కాబట్టి ఆమెను దేవతగా తీసుకోకూడదు. ఒకవేళ తర్వాత పిల్లలు పుట్టకపోయి ఉంటే దేవతగా తీసుకునే దానివేమో, లేకపోతే యోసేపు కూడా ఆమె జీవితంలో రాకపోతే దేవతగా తీసుకోవచ్చు అంటావా?
కాదన్న, ఆమె కూడా మనకిలాగా మనిషే కదన్న, జన్మతా కదా, అందరం పాపలం అనే కదన్న.
ఓ, యోసేపు కూడా మరియ కూడా పాపి అని అంటావు?
అవునన్న.
ఓ, కొంచెం ఆశ్రమలు బాధపడతారా మన బలేశ్వరుడు. సరే, మీతో నువ్వు పాపి అన్నప్పుడు ఎట్లా అంటావు? మరి రిఫరెన్స్లు ఏమన్నా కూర్చోయమ్మా?
అంటే అందరం పాపలమైన రోమా పత్రికలో.
అట్లా కుదరదు, అందరూ అన్న మాట దగ్గర నువ్వు మరియా కూడా పాపి అన్న విషయం చెప్పాలి. అలా చెప్పగలిగితే ఇంకా బెటర్ గా ఉంటది కదా మాకు.
అన్న, ఆవిడ కూడా ప్రభు వారిని నమ్మింది, రక్షింపబడింది. ఆవిడ కూడా పెంతికోస్తు పండగ నాడు మేడగదిలో ఆవిడ కూడా ఉంది కదన్న, అపోస్తలుల కార్యాలు.
చక్కటి చక్కటి వివరణ, చక్కటి వివరణ. దాన్ని ఏమంటామంటే, మేడగదిలో శిష్యులందరితో కలిసి ఆమె ప్రార్థన చేస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో ఆమె కూడా అందరితో ఉంది, అందరితో కలిసింది. వాళ్ళేమీ ఆమెను ప్రత్యేకంగా చూడాల. 1:14 ఆమె కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈవెన్ ఇక్కడే లూకా సువార్తలో ఒక వాక్యాన్ని మనం ఇక్కడ కోట్ చేయాలి. లూకా సువార్తలో ఆమె ప్రైజింగ్ పాయింట్స్ లో ఒక పాయింట్ ఉంది. ప్రైజింగ్ పాయింట్ లో ఒక చక్కటి పాయింట్ ఉంది. లూకా సువార్త
1:28
చదువు సామ్యేలు.
ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను.
ఏమిది?
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను.
నా రక్షకుడైన దేవుడు అంటుంది, నాకు రక్షణ కావాలి, నన్ను రక్షించాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. పాపం రక్షించడానికి ఆయన వస్తే నా రక్షకుడు అని తను మాట్లాడడం ఇక్కడ మనం చూస్తున్నాం. అట్లాగే మేడగదిలో నువ్వు అన్నట్టుగా ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. ఇంకొక మాట మాట్లాడు సామ్య.
ఆయన ప్రసంగిస్తా ఉంటే ఒక అతను వచ్చి మీ తల్లి తండ్రిని, మీ తల్లి మీ బ్రదర్స్ సిస్టర్స్ వాడు ఉన్నారంటే, అప్పుడు ఆయన వాక్యానుసారంగా మాట్లాడతారు. అక్కడ కూడా ఆమెను హైలైట్ చేసినట్టు లేదు, ఆమెను అందరిలో ఒకరికి ట్రీట్ చేసినట్టు.
నువ్వు సామ్య బెటర్ ఏంటంటే ఆ పాయింట్ కరెక్ట్, దాన్ని కూడా వాక్యంలో మనం చూడగలిగితే బాగుంటుంది. నాకు 11:27 చదవాలి. లూకా 11:27 చదవాలి.
ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహంలో ఉన్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ఆమెని అక్కడ ఒక ఆమె వచ్చి పొగడతా ఉంటే అట్లా కాదు, దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళే ధన్యులు అనేసి అంటున్నారు.
అట్లా కాదు అని కాదు, ఒక రకంగా నేను ఆమెకు పుట్టాను కాబట్టి ఆమె ధన్యురాలే. కానీ ఆ ధన్యత దేవత్వం కాదు, ఆ దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు మరీ ధన్యుడు. ఇప్పుడు ఏం చేద్దాము? దేవుని చిత్తం చేస్తున్న వాళ్ళందరినీ దేవుని చేసేద్దామా?
కాదు. ఒక రకంగా బ్లెస్డ్ మేరీ, ఆమె ధన్యురాలు, కానీ దేవత కాదు. అందుకంటే ధన్యులు దేవుని మాట పాటించేవారని ఆయనే కోట్ చేస్తున్నాడు. ఇందాక శామ్యూయేలు కోట్ చేసిన మాట ప్రకారంగా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని ఆమె ఉంది అన్నాడు. పరలోక ముందు నా తండ్రి చెత్తం చెప్పుని చేయి వీరే నా తల్లి నా సహోదరులు అన్నాడు. ఏమి రిఫరెన్స్ దొరకలేదు? అది
చదువుతాను సార్.
ఎంత చెప్పు రిఫరెన్స్?
12:46-50 వరకు సార్.
మత్తయి సువార్త 12:46-50 వచనాల్లో తల్లిని కంటే కూడా తన శిష్యులను ఎక్కువ చేసి మాట్లాడుతున్నాడు. 49 వచనంలో ఆ మాట ఉంది, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద తీసుకురావడానికి కన్యక జన్మ ప్రవచనం. ఆ కన్యక మరి అయ్యింది ఇక్కడ. ఆ కన్యక మరి అయ్యింది కాబట్టి ఆమె ధన్యురాలు, కానీ దైవత్వాన్ని ఆపాదించడానికి వీల్లేదు. దైవత్వాన్ని ఆపాదించడానికి మిగతా వాక్యాలు ఒప్పుకోవట్లేదు అని మనం చూడగలుగుతున్నాం. బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి, వివరణలు బాగున్నాయి. సుధాకర్ పెద్దపల్లి కానా పెళ్లిలో ద్రాక్షారసాన్ని నీళ్ళగా చేసిన సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటారంటే ఆమె చెప్పింది యేసుక్రీస్తు ప్రభు చేశాడు, కాబట్టి మనం మరి ఏది చెప్తే, మరి యేసుక్రీస్తు ప్రభు చెప్తే యేసుక్రీస్తు ప్రభు చేసేస్తాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నాతో నీకేం పని? అది ఆ మాటని ఎలా తీసుకోవాలి, నాతో నీకేం పని? అక్కడ ఆయన ఆమె చెప్పింది కాబట్టి చేశాడని కాదు, ముందు దిద్దుబాటు చేశాడు అని కూడా తీసుకోవాలి. టైం అయిపోయింది, మీరు ఏమి ప్రశ్నలు ఏమి మాట్లాడతారా, టైం ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ కీలకమైన ప్రశ్న నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, మనిషి దీని వాక్య భాగంలోనే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21 వచనంలో ఈ ప్యాసేజ్ ఎవరు 21 వచనం ఇమానియల్ది, ఇమానియల్ ఏమైనా మాట్లాడాలి ఇక్కడ. ఫుట్నోట్లో రక్షకుడు అని ఉంది, ఆయన రక్షకుడు అన్న మాటని ఎలా నీకు ఎలా అర్థమైంది? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఫుట్నోట్లో యేసు, ఇందుక యేసు పుట్టు కోసం మాట్లాడుతున్నాం, ఆయన పుట్టుక ఉద్దేశం ఏంటి, ఇదేమన్నా మీరు మాట్లాడాలి. యేసు జన్మ ఉద్దేశం ఏంటి 21 వచనంలో ఉంది, దాన్ని మీరేమన్నా వివరించగలిగితే బాగుంటుంది. ఇమానియల్ ఏమన్నా కాన్ఫరెన్స్ మోడ్ లో వెళ్ళిపోయాడా? అన్మ్యూట్ చేయాలేమో
అన్న. ఇమానియల్ అన్న లేరన్నా?
ఉన్నాడు ఉన్నాడు, ఆయన అన్మ్యూట్ చేయలేదు, నేను చేశాను ఇప్పుడు. ఓ ఇమానియల్
ఎగ్జామ్ వెళ్తున్నా.
ఓహో ఓహో, సరే మీ టీమ్ సభ్యులు మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. ఆయన లేడు కాబట్టి ఆయన పోర్షన్ నుంచి ఎవరైనా మాట్లాడచ్చు. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ జీసస్ బర్త్? ఇక్కడ రాయబడింది, మీకేమైనా అర్థమైతే అందరికి అర్థమవుతుంది.
సార్ ఉన్నారు సార్, పాపాల నుంచి రక్షించడం సార్,
పాపులను రక్షించటం. పాపులను రక్షించటం అన్నది నీకేమర్థమైంది?
అంటే ఆదికాండం 3 జరిగినటువంటి నష్టం, అది సర్వమానవాళికి ఆ పాపం వచ్చింది, ఇంకా వారందరినీ రక్షించడానికి ఇంటి రావాలి, ఆ కార్యం గురించి అక్కడ రాయబడింది సార్.
ఓకే ఓకే, ఆదికాండం 3 పాపం వల్ల శాపం వచ్చింది, పాపం రావటం కాదు, పాపం కొన్ని శాపాలు తీసుకొచ్చింది. ఆ పాప శాపాలన్నిటికీ ఈయన విడుదల కలగజేశాడు. బాగుంది, ఇంకా మిగతా లేని మాట్లాడితే బాగుంటుంది.
మనుషులన్నీ వారి పాపాల నుంచి వారికి రావాల్సిన శిక్ష నుంచి ఆయన వారిని రక్షిస్తారు కాబట్టి ఆయన రక్షకుడు అని పేరు ఆయనకు పెట్టారని అనిపిస్తుంది అన్న. ఒకటిలో ఈ మాటలు రాశారన్న, అందరం మనకున్న పాపం నియమం బట్టి అందరం పాపలమే, కాకపోతే యేసు ప్రభుని అనుసరించి నడుచుకున్నప్పుడు మనకి మనం ఆ పాపం అంటే ఆ పాపానికి మనం దాసులు అవ్వకుండా ఆ పాపానికి రావాల్సిన శిక్ష మనకు రాకుండా మనకు చేశారు కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఇప్పుడు ఏ శిక్ష లేదు కాబట్టి అని రాశారన్న. సో మనం పాపం నుంచి పాపం యొక్క పర్యవసానం నుంచి కాపాడడానికి ఆయన వచ్చారు కాబట్టి ఆయనకు రక్షకుడు అని పేరు
పెట్టారనుకుంటున్నాను.
ఒక పాపిని క్షమించాలని అంటే ఎవరైతే పాపం లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే క్షమించడానికి అర్హులుగా ఉంటారు. సో ప్రభు యొక్క జననంలో పాపం లేదు, ఆయన ఎంటైర్ హిస్టరీని కనుక చూస్తే పాపం లేని వ్యక్తి ఆయన మాత్రం ఏకైక వ్యక్తిగా ఉన్నారు, కనుక పాపం క్షమించడానికి ఆయన అర్హుడుగా ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు, ఎందుకు వచ్చాడు అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభుకు అర్హత ఏంటో మాట్లాడుతున్నావు, రిలవెంటే అది కూడా అవసరమే. ఇంకేమైనా మాట్లాడతారా?
తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించను, ఆయనే రక్షిస్తాడు, ఇంకెవరు రక్షించలేరు అన్నట్లుగా నువ్వు చెప్తాం సార్.
అదే నా ప్రశ్న, ఆయనే చేయగలరు ఇంకెవరు చేయలేరు, ఏం చేస్తాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, అది మీరేమన్నా కొంచెం రక్షణ పాపము వాడికి పదాలు అయిపోయాయి. పాపం అంటే ఎవరికి భయం లేదు, రక్షణ అంటే ఎవరికి అవసరం లేదు, జాబ్ ఇస్తామంటే కావాలి, డబ్బు ఇస్తామంటే కావాలి, అవన్నీ కావాలనిపిస్తున్నాయి, రక్షణ ఎందుకో కావాలనిపించట్లేదు, అది అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను. మీకేమైనా అర్థమైతే చెప్పండి, వివరించండి అట్లా రక్షణ గొప్ప.
అల్టిమేట్ గా ఆయన చేసిన వాగ్దానం కూడా బయట నుంచి మాట్లాడతాం సార్. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:25 కూడా నిత్యజీవం అనేది రక్షణ ద్వారా నిత్యజీవం వస్తుంది, అది యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే. ఇక్కడ దేవుని యొక్క సావర్నిటీ ఆయనే రక్షిస్తారు, ఆ హ్యూమన్ యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చి విశ్వసించడం, మనుషులు విశ్వసిస్తే రక్షిస్తారు, అది ఆయన చేసిన వాగ్దానం, అది లోకంలో ఎవరు ఇవ్వలేనిది, ఆయన అల్టిమేట్ గా ఇచ్చేది కూడా నిత్య జీవం సార్.
సార్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలోనే రక్షణ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ పాపం యొక్క నియమం ఏంటంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి. సో ఆ ప్రజల కోసం ఈయన మాత్రం ప్రాణం పెట్టడానికి ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి పాపాలకి ప్రాణం అందరూ చనిపోవాలి, కానీ ప్రతిగా ప్రభు చనిపోబోతున్నారు అనే ఒక ఇండికేషన్ కూడా వారి పాపాల నుంచి ఈయన రక్షిస్తాడని కూడా ఉంది సార్. నేమ్ లోనే మనకి రక్షణ అనేది కూడా మొదటిగానే దాన్ని ఎంపిక చేయబడినట్టుగా ఉంది, ఒక ఎన్నుకోబడిన వ్యక్తిగా, అభిషేకింపబడిన వ్యక్తిగా.
ప్రశ్న ఏంటంటే ఘోరమైన పాపాలు చేస్తున్న చాలా మంది చచ్చిపోకుండా రక్తం కక్కుపోకుండా వాళ్ళు ఇంకా పాపాలు చేస్తా ఉన్నారు, ఇంకా పొలిటికల్ లీడర్లు లేకపోతే పోలీస్ ఆఫీసర్లు ఎన్ని పాపాలు చేస్తున్నారు, చచ్చిపోతున్నారా, లేదు కదా. అది ఎందుకు జనానికి పాపం చేస్తే దేవుడు చంపేస్తాడు అలాగేమనిపించట్లా, మనం చెప్తున్నాం తప్ప అలాగేమనిపించట్లా, నువ్వు చెప్పింది కూడా అలాగే ఉంది, పాపం చేస్తే చచ్చిపోతారండి, ఎవరు చచ్చిపోయాడు, అందరు బాగా తిరుగుతున్నారుగా.
ప్రకారం పాపం వలన వచ్చే జీతం మరణం అనేది ఫిజికల్ డెత్ కాదన్నా, ఇది నరకం నుంచి తప్పించడానికి అన్న. అయితే పవర్ పెనాల్టీ ఆఫ్ ది సిన్ తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడిగా మనం తీసుకోవచ్చు.
ఇదేంటమ్మా అక్కడేమో క్లియర్ కట్ గా మరణం అని చెప్పుంటే మరణం కాదు నరకం అంటావు, ఎట్లా తీసుకోమంటుంది నన్ను? ఆపవన జీవిత మరణం అంటే నువ్వేమో నరకం అంటావు, అది ఎట్లా కుదురుతుంది?
మరణం అనగా సార్ చనిపోవటం కాదు, మన తప్పిపోయిన కుమారుడు ఉదాంతంలో చూసినప్పుడు తండ్రికి మనకి మధ్య ఉన్న ఎడబాటు అంటే, సో అది మరణంగా మనం పరిగణిస్తాం గనక తండ్రికి వారికి మధ్య ఉన్న ఎడబాటుని ఫుల్ఫిల్ చేయడానికి ప్రభు వచ్చారు అని కూడా చెప్పచ్చు సార్. మరణం అనే సబ్జెక్ట్ లో
మరణం అంటే ఎడబాటు అని అంటాం. శ్రీకాంత్ మాట్లాడు.
ఈ మొదటి ఆదాము దగ్గర కూడా ఏదైన తోటలో కూడా నువ్వు నిత్యముగా చచ్చదువు అన్న దగ్గర కూడా ఈ చావు అనే మాటకి ఆయన ఆత్మీయంగా దేవునిలో చనిపోవటం అనేది మాట్లాడుతున్నారు, కానీ ఫిజికల్ డెత్ కనపడట్లేదు సార్. అలా వచ్చిన పాపాన్ని శాపాన్ని నుండి మనల్ని కాపాడడానికి రక్షించడానికే అగ్ని నుండి నరకం నుండి తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన వచ్చింది మనుషుల్ని చచ్చిపోకుండా ఎటర్నటి లైఫ్ భూమి మీద ఇవ్వటానికి కాదు, కానీ పరలోకంలో నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వచ్చారు సార్.
బాగుంది మీ ట్రైనింగ్ ఏమో చక్కగా కోట్ చేశారు. బైబిల్లో కొన్ని పదాలు ఎలా ఉన్నాయంటే హృదయము అంటే ఇప్పుడు మనకి ఫిజియాలజీలో ఏమర్థమవుతుందంటే గుండె, కానీ బైబిల్లో హృదయంలోని తలంపుల్లోని ఊహలు అంటాడు. తలంపులు ఊహలు ఏమో బ్రెయిన్ లో ఉంటాయి, గుండెలు ఎందుకుంటాయి? కానీ బైబిల్లో హృదయం అని వాడబడింది. లింగ్విస్టిక్ గా ఉన్న ప్రాబ్లం మనం అర్థం చేసుకుంటే మరణము అనగానే పాడెక్కడం అని మనం అనుకుంటున్నాం, కానీ బైబిల్లో మరణం అంటే పాడెక్కడం అని కాదు. అది కాండం 2వ అధ్యాయంలో తిని తినాన నిశ్చయంగా చచ్చదు అన్నాడు. మరి ఆదాం పాడెక్కాడా? ఎక్కలేదు. మరి ఏమైంది? ఏదేం తోటలో బయటికి గెంటేశాడు, ఎడబాటు వచ్చింది. సుధా లూకాసువార్త 15వ అధ్యాయంలో నుంచి తప్పిపోయిన కుమారుడు వాడు చచ్చిపోయి బ్రతికాడు అన్నాడు. వాడెప్పుడు పాడెక్కాడు? పాడెక్కలేదు, తండ్రికి దూరం అయిపోయాడు, ఎడబాటు అక్కడే కనబడుతుంది. మరణము అన్న మాటను సెపరేషన్, ఎటర్నల్ సెపరేషన్ అని మనం ఈ రెండు సందర్భాల్లో తీసుకోవాలి. నీల్ మేసయ్య గారి వాక్యం కోట్ చేయకపోయినా మరణము అంటే ఎటర్నల్ సెపరేషన్ అనడానికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మండుతున్న అగ్నిగుండంలో పాలు పొందుతురు, ఇది రెండవ మరణము అన్నాడు. కాబట్టి మరణము అనేసరికి నరకలోకానికి వెళ్ళిపోవటం, నరకలోకంలో దేవుడు ఉండడు, దేవుడికి దూరంగా ఉంటాం, ఇంకెప్పటికీ దేవుడిని తెలుసుకోరు, ఎటర్నల్ సెపరేషన్ గా నరకాన్ని చూస్తాం. ఇప్పుడు ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన పాపం యొక్క పర్యవసానం ఏంటంటే అది మనల్ని దానివల్ల మనకు కలుగుతున్న నష్టం ఎంత గొప్పది అంటే నరకానికి వెళ్ళిపోతారు, దేవుడికి శాశ్వత కాలం దూరం అవుతారు, నరకంలో పాపం యొక్క పెనాల్టీ శిక్ష అగ్ని ఆరదు, తిరుగు చావదు, భయంకరమైన శిక్షలోకి వెళ్తారు. మనకి ఉన్న కష్టాలన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే ఏదైనా తోటలో పాపం ద్వారా వచ్చిన మరణం అంటే ఎటర్నల్ సెపరేషన్. దేవుడు పాపని చూడలేడు, పాపం దేవునికి మనిషికి మధ్య అడ్డుగోడ. దీని సివియారిటీ అర్థమైతే మనం రక్షకుడి యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చక్కగా కోట్ చేస్తున్నారు, సమయం అవుతుంది కానీ కంక్లూడ్ చేస్తున్నాను. ఈ రోమిలికి రాసిన పత్రిక 6:23లో పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంటే పాడెక్కడం కాదు, నరకానికి పోవటం, ఎటర్నల్ సెపరేషన్. అక్కడ రెండో మాట, దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం, దేవుడి దగ్గరికి వెళ్తాం. పాపం దూరం చేసింది దేవుడికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దేవునికి దగ్గర చేశాడు, పాపానికి పరిహారం చేశాడు. ఇది అందుకే మనం 3:16 కూడా కోట్ చేయాలి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు అనేది విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక అంటే నరకానికి సంబంధించిన మాట, నిత్య జీవం దేవుని దగ్గరికి వెళ్ళడం, నరకానికి వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తన కుమారుని అనుగ్రహించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, జబ్బులు పోతాయి, ఇల్లు కట్టుకుంటావు, తలనొప్పి పోతుంది, పట్టునొప్పి పోతుంది, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన స్వస్థతలున్నా పర్పస్ అది కాదు, ఆయన వచ్చిన ఉద్దేశం అది కాదు, ఆయన చేసింది అది కాదు. దేవదూత మాట్లాడుతున్న మాట, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షిస్తాడు. వచ్చిన ఉద్దేశం ఏంటంటే నీ జబ్బు తీసేయడానికో డబ్బులు ఇవ్వడానికో కాదు, కాని నీకున్న నరకానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితిలో నుంచి నిన్ను పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. అది దేవదూత సువార్త. దేవదూత సువార్త ఏం చెప్తున్నారంటే ఆయన రక్షకుడు, ఆయన పాపాల నుంచి రక్షిస్తాడు. మన సువార్త ఏమైపోయింది, ఆయన ఆస్తులు ఇస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు. మిస్ అయిపోయాం మనం సువార్తను, తప్పుగా బోధిస్తున్నాం. దీని మీద టీం సభ్యులు ఏమైనా మాట్లాడచ్చు.
ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందన్నా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే అక్కడ చచ్చిన వారై ఉండడం అంటే నిజంగా చచ్చిపోయామని కాదు, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆ రెండు పదాలు కూడా వచనంలో కోట్ చేయబడినాయి అన్న. అంత మాత్రమే కాకుండా 4వ వచనంలో 3వ వచనం చివరిలో చూస్తే దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఈయన 4వ వచనాల్లో ఉంటాయన్న. అయితే క్రీస్తులో మనల్ని బ్రతికించారు అంటే మరణము అంటే అది శారీరక మరణం కాదు అన్నట్టుగా అక్కడ క్లియర్ గా ఉంది.
చాలా చక్కగా అది ఒక రిలవెంట్ వర్స్ అది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో చచ్చిపోయారు బ్రతికించాడు అంటాడు. ఎప్పుడు పాడెక్కాం, ఎప్పుడు బ్రతికాం మనం, జరగల. ఎప్పుడు చచ్చిపోయామంటే ఈ ఫలంగా చేస్తే నరకానికి పోవడానికి నువ్వు సూటబుల్ గా ఉన్నావు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి, పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు అయ్యావు, చచ్చిపోయిన నిన్ను ఆయన బ్రతికించాడు. చాలా చక్కటి మాటలు అక్కడ తను కోట్ చేసిన దాంట్లో. రక్షణ సిద్ధాంతం అంతటిని కూడా ఒక మాటలో అక్కడ చూడొచ్చు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ 2వ అధ్యాయం 4వ వచనాల్లో మీరు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటారు. అక్కడ రాయబడుతున్న మాట, ఉగ్రత కోసం ఈ బైబిల్లో కట్టారు రైట్. 3వ వచనం చివరి మాట, స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుడు ఉగ్రత నరకం, ఆయన తీర్పు నరకం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కృప చేత రక్షించబడ్డారు, ఉగ్రతను తప్పించుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అంటే అర్థమేంటి, క్రీస్తు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండే పెట్టును పరలోకానికి వెళ్తారు. యోహాను 3:16లో ఉన్న మాట ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో కోట్ చేస్తా ఉన్నాడు. దాన్ని రక్షణ అంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ అర్థం అవ్వాలి, ఎంత గొప్ప దీని విలువ అర్థమైతే బంగారాన్ని ఎట్లా దాచుకుంటున్నారో, డబ్బులు ఎట్లా దాచుకుంటున్నారో, లేకపోతే సెక్యూరిటీ ఎలా కోరుకుంటున్నారో, ఎంత సెక్యూరిటో ఈ మాట, ఎంత సెక్యూరిటీ. ఇందాక కృప కోట్ చేసింది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, రోమ 8:1లో ఆ మాట ఉంది. బాగుంది. కాబట్టి యేసు ఎవరు అన్న మాట దగ్గర రక్షకుడు, దేని నుంచి రక్షిస్తాడు, పాపాల నుంచి రక్షిస్తాడు. అంటే అర్థం ఏంటి, పాపం యొక్క పెనాల్టీ ఎటర్నల్ సెపరేషన్, నరక శిక్ష. యేసు క్రీస్తు ప్రభువులు వచ్చిన లాభం నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎంత గొప్ప బహుమానాలు యేసుక్రీస్తు ప్రభు జన్మలో తాగి ఉన్నాయో మనకి అర్థమవుతుంది. బాగుంది. మనం మరియ కోసం డిస్కస్ చేసాం, యోసేప్ కోసం డిస్కస్ చేసాం, రక్షణ కోసం డిస్కస్ చేసాం, పాపం కోసం డిస్కస్ చేసాం. ఇక సరిపోతుంది, టైం కూడా అయిపోయింది కాబట్టి నో మోర్ డిస్కషన్. మనం ఇక్కడ చేయగలిగింది ఏంటంటే మనం అనుకున్నట్టుగా కాంటెక్స్ట్ సందర్భాన్ని ఏమైనా మాట్లాడండి, అప్లికేషన్స్ వరుసగా 8 మంది మాట్లాడండి, మనం ముగించుకుంటాం.
యేసుక్రీస్తు జనన విధానం ఎట్లా ఉంది అనే సందర్భంలో నేను
సుసన్న తన ఏమంటుందంటే ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు జననం ఎలా జరిగింది అని వివరించే సందర్భం అంటుంది. మిగతా వాళ్ళు వేరే ఇంకేమైనా చెప్తారా, ఇలాగే చెప్పేలాగా అనుకుంటే మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఇంకొకరు మాట్లాడండి.
సార్ ఎలా అనుకోవచ్చు సార్, సిస్టర్తో ఏకీభవిస్తున్నాను.
సిస్టర్తో ఏకీభవించాడు కాబట్టి సందర్భాన్ని ఏమి రాసుకుంటామంటే యేసుక్రీస్తు జనన విధానాన్ని వివరించే సందర్భం, చూపించే సందర్భం అని రాసుకుంటే సరిపోద్ది. యా, అప్లికేషన్స్ వరుసగా మాట్లాడండి. కృప, నీ అప్లికేషన్స్ ఏమైనా మాట్లాడతావా?
యోసేఫ్ గారు మరియమ్ అని అంటే ఆమె గర్భవతిని తెలిసినప్పుడు సీక్రెట్ గా వదిలేశారు కదా, నా ఎడల అంటే నేను ఇందులో నుంచి అప్లై చేసుకుంటుంది ఏంటంటే
చాలా లో మేబీ మనం ఇక్కడ యోసేఫ్ కోసం కూడా కొంత డిస్కషన్ చేసి ఉండాలి. నిజంగా నీతిమంతుడనే కాదు, కలలో దూత వచ్చి చెప్తే ఆయన కల భ్రమ అనుకోకుండా దాన్ని హృదయంలోకి తీసుకొని ఎంత విధేయత చూపించాడు. మరియ విధేయత ఆమె జీవితాన్ని ఇచ్చేసింది. యోసేపు విధేయత ఎవరు ఏమనుకున్నా సరే దేవుని కార్యంలో నేను పాలిభాగస్తుని కావాలని చెప్పి ఆయన ఆమెను చేర్చుకున్నాడు. వాళ్ళిద్దరి విధేయత నిజంగా మనం ఎలా ఉండాలో నేర్పించే విషయం. ఇక్కడ నీ అప్లికేషన్ మరలా
చెప్తావా? నేను కూడా విధేయురాలుగా ఉండాలి. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా తప్పిదం చేసినా, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సీక్రెట్ గా ఉంచుకోవాలి తప్ప అందరికి చెప్పకూడదు. తర్వాత దేవుడి దృష్టికి నీతి మంత్రాలుగా, అంటే నాకు నీతి ఆపాదించబడింది బట్ స్టిల్ అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి అని అప్లై చేసుకున్నాను. థ్యాంక్ యూ.
దేవుని దూత యోసేఫ్కి వచ్చి మాట్లాడిన విషయం ద్వారా నేనేం నేర్చుకున్నా అంటే దేవుని మాటల్ని ఇతరులకి అంటే సువార్తను ఆ విషయంలో నేను చేయాలి, దేవుని మాటలు అందించాలని నేర్చుకున్నా, అన్వయించుకున్నా.
బాగుందిగా, సువార్త చెప్పాలి అని మీరు దూతే చెప్పాడు, దూత చేసే పరిచర్య మనకు వచ్చింది, ఇది ఎంత గొప్ప భాగ్యం. బాగుందమ్మా. సామ్యూయేల్
సార్, వందనం సార్. ఇద్దరు మరియమ్మ గారు యోసేఫ్ గారి జీవితంలాగా దేవునికి లోబడి విధేయ చూపించి అంకితం అవ్వాలి, చెప్పినట్టు నడుచుకోవాలి. అది నేను అప్లై చేసుకుంటున్నాను సార్.
మాట చెప్పిన మాట దేవుని చెప్తే మారు మాట లేకుండా విధేయత చూపించాలి. బాగుంది అప్లికేషన్. సుసన్న కిరణ్.
నేనేం రాసుకున్నానంటే ఆయన నాకు రక్షణ ఇచ్చారు, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న నా జీవితంలో ఇచ్చిన రక్షణ నీతిని చివరి వరకు నేను కాపాడుకోవాలి. మరియా యోసేపులు విధేయత చూపించారు అంటే అన్ని విషయాలు ఆమెకి అనుకూలంగా ఉన్నప్పుడు విధేయత చూపించలేదు, దానివల్ల చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు కూడా విధేయత చూపించారు. కాబట్టి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా ఎటువంటి పరిస్థితులైనా దేవునికి విధేయత చూపించాలి అని చెప్పి నేర్చుకున్నాను. అట్లానే మరియకి యోసేపుకి కూడా ఇద్దరికి కూడా భయపడొద్దు అని చెప్తారు. దూత వారితో మాట్లాడినప్పుడు భయపడొద్దు, చాలా సందర్భంలో ఆ భయం ఏమి చేస్తుందంటే విధేయత చూపించకుండా చేస్తుంది, కాబట్టి ఆ భయాన్ని కూడా జయించగలగాలి. అలానే ప్రభు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న వాగ్దానం నన్ను ఇంకా బలపరిచిందని. వందనాలు.
నష్టమంతైనా విధేయత చూపించాలి, దానికి ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకూడదు. బాగుంది. నీళ్ళు మేసేగా
అన్న, విధేయత చూపించాలి. యోసేపు మీరు ఏ విధంగా అయితే డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా విధేయత చూపించారో, ఎన్ని డిఫికల్టీస్ గుండవలన దేవుని మాటకు విధేయత చూపించాలని నేర్చుకుని అప్లై
చేస్తున్నాం.
నాకు వచ్చిన ఇచ్చిన వాక్య భాగ్యం 23వ వచనం నుంచి, లేఖనాల మీద విశ్వాసం ఉంచాలి, అలాగే దేవుడు మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ప్రార్థనలో దాన్ని ఎత్తిపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను.
నీకు ఇచ్చిన వచనం మీదే అప్లికేషన్ అని కాదు, 8 వచనాల్లో ఓల్డ్ స్టోరీలో నుంచి కూడా తీసుకోవచ్చు. శ్రీకాంత్
సార్, వందనాలు సార్.
వందనాలు.
యేసోబులాగా దేవుడి చిత్తానికి లోబడి నీతిమంతుడుగా ఆయన ఎట్లయితే వాక్యంలో నీతిమంతుడు అయిన యేసోబు అని రాయబడిందో, నేను కూడా నా జీవితంలో నీతిమంతుడుగా దేవుడి దృష్టికి కనపడాలని ఇష్టపడుతున్నాను.
నీతిమంతుడు అవ్వాలి, ఆ మాట లక్ష్మి సాక్ష్యం చెప్పాలి మాకు. బాగుంది. సుధాకర్.
సార్ వందనాలు సార్. 25వ వచనం నుంచి ఆ కుమారుని కనేంత వరకు కూడా ఆయన సెల్ఫ్ కంట్రోల్డ్ గా దేవుని భయం కలిగి మరి మరియ గారిని చేర్చుకోవటం, దాన్ని బట్టి మనం నేనైతే చాలా నేర్చుకుంటున్నాను సార్. అండ్ ఆశానిగ్రహం కలిగి ఒక స్త్రీని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అన్టచబుల్ గా ఉంటూ ఉండటం అనేది చాలా కష్టం. నెక్స్ట్ ఆ పేరు పెట్టిన విధానాన్ని బట్టి ఆయన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలోనే వచ్చిన ఈ పేరుని కాకుండా వేరేది పెట్టుకోవచ్చు, కానీ ఆ దేవుని పైన నమ్మకంగా ఆయన దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాటకి విధేయత చూపిన దాన్ని బట్టి మనం ఎవరు చూస్తున్నా చూడకపోయినా దేవునికి విధేయత కలిగి ఉండాలి, ఆయన చూస్తున్న దేవుడు అనేది ఉండాలి అని నేను గ్రహించుకున్నాను సార్.
ఆశ నిగ్రహం అది కృపావరాల్లో పరిశుద్ధాత్మ ఆత్మఫలంలో ఉంటుంది. ఆశ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ అవసరం, చక్కటి మాట, బాగుంది. అందరూ అప్లికేషన్స్ బాగున్నాయి. జ్యోతి సిస్టర్ గారు ఏమైనా మీరు అప్లికేషన్ మాట్లాడతారమ్మా, మిమ్మల్ని కొంచెం స్టడీ టీమ్ లో లేరేమని కంట్రోల్ చేశాను, మీరేమన్నా మాట్లాడేలా ఉన్నారనిపించింది. రైట్, స్టడీ టీమ్ లో నుంచి ఎవరైనా ఒకరు ఈ 8 వచనాల్లో 2 స్టడీస్ లోను మనం అనేక విషయాలు తవ్వి బయట తీసాము. ఈ వాక్య పరిమళాన్ని బట్టి ఒకరు స్థుతులు చెల్లిస్తే బాగుంటుంది. తర్వాత ప్రార్థన.
మహోన్నతుడ, గనుడ, గొప్పవాడ, మీకు స్తోత్రాలు, వందనాలు. నాయనా, మీ యొక్క అనాదికాల సంకల్పంలో ప్రభా నన్ను మమ్మల్ని చూసి తండ్రి, మేము పాపులమై ఉన్నప్పుడు నాయన మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ భూమి మీదకు మీరు వచ్చిన మీ కృపకై మీకు కృతజ్ఞతలు, వందనాలు. నాయన, శరీరధారి నాయన మీరు మా మధ్యలో నివసించడానికి ప్రభా మరియమ్మ గారిని మీరు ఎందుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, వందనాలు. ప్రభా ఈ కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి మీరు శరీరధారిగా భూమి మీదకు వచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు. నాయన, మమ్మల్ని మా పాపముల నుంచి నాయన మాకు రావాల్సిన శిక్ష నుంచి మీరు రక్షించిన మీ కృపకై మీకు కృతజ్ఞతలు, వందనాలు. తండ్రి మీకు మీరుగాని నాయన ఒక సూచన ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, వందనాలు. తండ్రి పుట్టుకల్లోనూ నాయన జీవితంలోనూ ఏ పాపము లేని మీరు నాయన మా కొరకు పాపముగా చేయబడి మా పాపం నుంచి మా నుంచి దూరపరిచిన మీ కృపకై మీకు కృతజ్ఞతలు, వందనాలు. ఇమ్మానుయేలుగా తండ్రి మీకు మీరు మాకు సదాకాలము తోడుగా ఉన్న వందనాలు, స్తోత్రాలు. నాయన, చిన్న మందగా చేరిన ఆయన మిమ్మల్ని మేము స్తుతించటకు మాకు ఇచ్చిన ఈ సమయంకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతిని యేసు ప్రభు నామంలో మీ పాదాల చెంత ఉంచుతున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ.
ఈ చివరిలో వాక్య ఫలింపు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆగిపోకుండా 8 పాయింట్స్ లోను 8 వచనాల్లో తీసుకున్న విషయాలు టూకీగా ప్రస్తావిస్తూ చేస్తే దాని రివిజన్ అని అంటాము, రెండోది నేర్పించగలుగుతాం. రేపు సభ్యులకు కూడా వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్పిస్తాం. 18వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త, దాన్ని బట్టి స్తుతించవచ్చు. 19వ వచనంలో యోసేపు నీతిమంతుడు, దాన్ని బట్టి స్తుతించవచ్చు. 20వ వచనంలో దేవుడు దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని బట్టి స్తుతించవచ్చు. భయపడొద్దు అన్నాడు, దాన్ని బట్టి స్తుతించవచ్చు. వచనాల్లో ఉన్న అంశాలన్నీ ప్రస్తావించటం ఈ చివరిలో చేయాల్సిన ప్రార్థన. అలాగని చెప్పి టూ మచ్ లెంతీ కాదు, టూ షార్ట్ కాదు. ఒక వచనం మీరు ఆగిపోకుండా అన్ని వచనాల్లో అన్ని స్తుతి అంశాలు చేత పెట్టుకుని స్తుతించడం బాగుంటుంది. బైబిల్ స్టడీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన 8 మందికి వందనాలు. ఆరాధనకు వచ్చిన అందరికి, సభ్యులందరికీ వందనాలు. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తా ఉన్నాను.